53-54 శ్లోకాలు.
గురురేకో జగత్ సర్వం
బ్రహ్మ విష్ణు శివాత్మకం
గురో పరతరం నాస్తి
సంపూజయేద్గురుం
సర్వశ్రుతిశిరోరత్నా
విరాజితపదాంబుజం
వేదాంతార్థ ప్రవక్తారం
తస్మాత్ సంపూజయేద్గురుం
బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి ఈ జగత్తంతా కూడా ఒక్కడే అయినటువంటి గురువు మాత్రమే. గురువు శిష్యులలో జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని సృష్టిస్తాడు గనక ఆయన బ్రహ్మ. అలాగే సృష్టించినటువంటి జ్ఞానాన్ని వారిలో వృద్ధి చేసి పోషిస్తాడు గనక ఆయనే విష్ణువు. అలాగే వారిలో ఉన్నటువంటి జ్ఞానానికి ఆటంకం కలిగించేటువంటి అజ్ఞానాన్ని నశింపజేసేటువంటి వాడు కూడా గురువే గనక ఆయన శివుడు. అందుకని బ్రహ్మ విష్ణు శివాత్మకం అన్నారు గురువుని. అటువంటి గురువు కన్నా శ్రేష్టమైనటువంటి, అన్యమైనటువంటి ఏ రకమైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు కానీ, వస్తువులు కానీ, భోగాలు కానీ, ధనం కానీ, సంపదలు కానీ, పదవులు కానీ ఏవైనా సరే గురువు కన్నా అధికమైనటువంటివి కాదు. అందుకని గురో పరతరం నాస్తి, గురువు కన్నా శ్రేష్టమైనటువంటిది ఏది కూడా లేదు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. తస్మాత్, అందువల్ల అటువంటి గురువుని ఎంతో భక్తితో, శ్రద్ధతో చక్కగా పూజించాలి. పూజయేత్ అనకుండా సంపూజయేత్ అనటంలో బాగా పూజించాలి, చక్కగా పూజించాలి అని మనకి ఇక్కడ పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఉపనిషత్తులు అనేటువంటి రత్నాల చేత ప్రకాశించబడుతూ ఉన్నటువంటి పాద పద్మాలు కలిగినటువంటి వాడు గురువు అని 54వ శ్లోకంలో పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు. అంటే గురువు యొక్క పాద పద్మాలు ఉపనిషత్తులు అనేటువంటి రత్నాల చేత ప్రకాశింపబడతా ఉన్నాయి. ఇక్కడ ఉపనిషత్తులు అని చెప్తున్నాం అంటే శృతి శిరస్సులు, వేదాలకి శిరస్సులు అనదగినటువంటి ఉపనిషత్తులు, వేదాలకి తలకాయలు. అందువల్ల ఆ ఉపనిషత్తులు అనేటువంటివి రత్నాలతో పోల్చి, ఆ ఉపనిషత్తులు అనేటువంటి రత్నాల యొక్క కాంతి చేత గురువు యొక్క పాదాలు ప్రకాశించబడతా ఉన్నాయి అని చెబుతున్నారు. దీనిలో ఒక అర్థం, అంతరార్థం ఏమిటంటే ఉపనిషత్తులు అనేటువంటి రత్నాల చేత గురువు పాదాలు ఎందుకు ప్రకాశించబడతాయి అంటే, ఆ ఉపనిషత్తులు గురువు యొక్క పాదాలకి నమస్కరిస్తూ ఉంటే వాటి యొక్క ఆ రత్నాల యొక్క, ఉపనిషత్తులనే రత్నాల యొక్క కాంతి ఆ గురువు యొక్క పాదాల మీద పడి ప్రకాశిస్తూ ఉంది. అంటే ఉపనిషత్తులు గురువు పాదాలకి నమస్కరిస్తున్నాయి అని మనం ఇక్కడ ఆంతర్యం అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఎవరైనా ఒక రాజు గనక తన గురువుకి నమస్కరిస్తూ ఉన్నట్లయితే ఆయన శిరస్సుని ఆ గురువు యొక్క పాదాలకి తాకించినప్పుడు ఆ శిరస్సు మీద ఉన్నటువంటి కిరీటంలో ఉన్నటువంటి వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు అవన్నీ కూడా మెలమెల మెరుస్తూ ఆ గురువు యొక్క పాదాల మీద అవి ఆ కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. అదే ప్రకారం ఇక్కడ ఉపనిషత్తులు ఆ గురువు యొక్క పాదాలకి నమస్కరించడం వల్ల ఆ ఉపనిషత్తులు అనేటువంటి రత్నాలు, ఆ మణుల యొక్క కాంతి ఆ గురువు యొక్క పాద పద్మాల మీద పడి ప్రకాశిస్తూ ఉన్నాయి అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. మరి అటువంటి గురువు మనకి ఏం చేస్తున్నాడు? వేదాంత వాక్యాల్ని ప్రవచనం చేస్తున్నాడు. దేనికి వేదాంత వాక్యాల్ని ప్రవచనం చేయటం అంటే, మరి మనం మోక్షార్థులం, మోక్షం కావాలని కోరుకునేటువంటి వాళ్ళం. మరి మోక్షం గనక కావాలి అని అంటే పరమాత్మతో ఐక్యతను సాధించాలి. అంటే నేను ఇప్పుడు దేహాన్ని జీవుణ్ణి అని అనుకుంటా ఉన్నాం, ఇది భ్రమ, ఇది నిజం కాదు. ఇది భ్రమ అని తెలుసుకోవాలి ముందు, మరి అప్పుడు అసలు సంగతి తెలుసుకోవాలి. ఇది భ్రమ కనుకైతే నిజమేమిటండి, నేను ఆత్మను, ఈ దేహమునందంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మ సర్వవ్యాపక స్వయం ప్రకాశ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మను నేను అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఆ విషయం ఎలా తెలుస్తుంది? అది ఉపనిషత్తుల్లో చెప్పబడి ఉన్నది. కాబట్టి ఉపనిషత్తుల్లో చెప్పబడి ఉన్నటువంటి ఈ ఆత్మ జ్ఞానాన్ని, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి అని అంటే ఒక సద్గురువు ద్వారా శ్రవణం చేసి నేర్చుకోవాలి. శ్రవణం తర్వాత మననం, నిధిధ్యాసనం చేయాలి. కానీ మొత్తం మీద గురువు బోధ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ ప్రకారంగా మనం గనక నేర్చుకోవాలి అని అంటే తప్పనిసరిగా ఒక సద్గురువుని మనం ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంది. అలా సద్గురువుని గనక ఆశ్రయించినట్లయితే ఆయన ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని మనకి బోధించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆత్మజ్ఞానాన్ని మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకుంటేనే మనం కాస్త ఆ పరమాత్మగా కావటం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు కూడా పరమాత్మే. మనం ఇప్పుడు పరమాత్మ అయినప్పటికీ కూడా నేను జీవుణ్ణి అంటున్నాం. నువ్వు నిజంగా కోటీశ్వరుడివే అయినప్పటికీ పాపం ఎవరో వచ్చి చందా అడిగారు, నేను కడు పేదవాడినండి, తినటానికి కూడా తిండి లేదని అంటున్నావు. అదిగో అదే ప్రకారంగా ఇక్కడ కూడా మనం పరమాత్మ అయినప్పటికీ, అహం బ్రహ్మాస్మి అని వేదాలు చెబుతూ ఉన్నప్పటికీ, మహావాక్యాలు చెబుతూ ఉన్నప్పటికీ కూడా అది మనం నమ్మలేక, నేను జీవుణ్ణి, నేను మానవుణ్ణి, నేను సామాన్యుణ్ణి అనేటువంటి భావనలో, భ్రమలో మనం బ్రతుకుతా ఉన్నాం. ఈ భ్రమ కనుక పోతే తప్ప నేను ఆత్మను, పరమాత్మను, బ్రహ్మాన్ని అనేటువంటి భావన మనకి కలగదు. అలాంటి భావన మనకు గనక కలగాలి అని అంటే మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం, మనం గురువు ద్వారా తెలుసుకున్నటువంటి ఆత్మజ్ఞానం మన యొక్క అనుభవానికి రావటానికి సాధనలు చేయాలి. మరి ఆ సాధనలు కనుక చేస్తూ ఉంటే మనకి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. చేయటం మొదలు పెట్టిన తర్వాతనే ఆటంకాలు వస్తూ ఉంటాయి, అదేమిటో తెలుస్తుంది. ఏమీ చేయకపోతే అన్ని ఊహించుకుంటామే కానీ మనకి అవి ఆటంకమో కాదో కూడా తెలియదు. అందుకని మనకి ఆటంకాలు కనుక వస్తే ఆ ఆటంకాలను కూడా ఎలా తొలగించుకోవాలనో ఆ గురువునే అడిగి తెలుసుకోవచ్చు. వాటిని తొలగించుకొని మన సాధన సాగించవచ్చు. చివరికి నేను బ్రహ్మాన్ని అనేటువంటి స్థితికి మనం రావచ్చు. ఈ ప్రకారంగా మనకి ఆత్మజ్ఞానాన్ని బోధించేవాడు, ఆ ఆత్మజ్ఞానాన్ని అనుభవానికి రావటానికి సహాయం చేసేటువంటి వాడు, ఆ సాధనల్లో మనకు వచ్చేటువంటి ఆటంకాలు తొలగించేటువంటి వాడు, ఆ మార్గాన్ని చక్కగా చూపించేటువంటి వాడు గురువు గనక అటువంటి గురువుని చక్కగా పూజించాలి. తస్మాత్ సంపూజయేత్ అంటున్నారు. అందుకని అటువంటి గురువుని మనం పూజించాలి అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఎలా పూజించాలి? పూజయేత్ అంటే మామూలుగా పూజించడమే, సంపూజయేత్ అంటే దీనికి ఏదో ప్రత్యేకత ఉండాలి. అందువల్ల భక్తితోటి, శ్రద్ధతోటి, గురువు పట్ల అత్యంత విశ్వాసంతో, అలాగనే ఇది నాకు లభించినటువంటి అదృష్టం అని భావించి భక్తి పారవశ్యంతో ఆ గురువుని పూజించాలి. ఆ గురువు యొక్క పాదాలని ప్రక్షాళన చేసి ఆ పాద తీర్థాన్ని త్రాగాలి. ఈ వ్యవహారంలో ఇలా గురువుని పూజించేటువంటి వ్యవహారంలో మనకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు అవకాశాన్ని వినియోగించుకొని గురువుని పూజించేటువంటి విషయంలో మనం శ్రమని కానీ డబ్బుని కానీ ఈ రెండింటిని కూడా లెక్క చూడకూడదు. ఇంకొక విషయం ఏమిటంటే ఏమాత్రం కూడా సిగ్గుపడకూడదు. ఎందుకనంటే అందరు హాయిగా కూర్చున్నారు కదా, నేనెందుకు పూజించాలి అనేటువంటి భావన అక్కర్లా. అందరు హాయిగా కూర్చుంటే అలాగనే కూర్చుంటారు, ఈ జన్మల్లో కొన్ని కోట్ల జన్మల్లో అలాగే కూర్చుంటా ఉంటారు. మరి మనం కూడా అట్లే కూర్చోవాలనుకుంటే వాళ్ళతో పాటుగా వాళ్ళ పక్కన కూర్చోవచ్చు. అలా కాకుండా మనం తరించాలి, ఈ జన్మని సార్థకం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ పూజ అనేటువంటిది చెయ్యాలి అని ఇంతవరకు చెప్పి, ఇప్పుడు గురువుని ఎందుకు పూజించాలి అనేటువంటి విషయంలో మరొక శ్లోకంలో, ఎందుకంటే ఈ మూడు శ్లోకాల్లో చెబుతున్నారు తస్మాత్ సంపూజయేత్ అనేటువంటి మొకటంతో మూడు శ్లోకాలు వస్తాయని చెప్పుకున్నాం. ఇప్పుడు రెండు శ్లోకాలు చెప్పుకున్నాం నిన్న, ఇప్పుడు మూడో శ్లోకాన్ని ఈ రోజున చెప్పుకుందాం. గురువుని ఎందుకు పూజించాలి అనేటువంటి విషయాన్ని మరొక కారణం చేత మరొక కారణంతో మరి ఎలా సమర్థిస్తున్నాడో పరమేశ్వరుడు. మరి 55వ శ్లోకం చూడండి.
యస్య స్మరణ మాత్రేణ జ్ఞానముత్పద్యతే స్వయం సర్వసంపత్తి తస్మాత్ సంపూజయే గురుం యస్య స్మరణ మాత్రేణ
జ్ఞానముత్పద్యతే స్వయం
సర్వసంపత్తి తస్మాత్ సంపూజయేత్ గురుం.
యస్య ఏ గురుదేవుని యొక్క స్మరణ మాత్రేణ ఆయన్ని స్మరించటం చేత మాత్రమే, స్మరించినంత మాత్రాన్ని, ఏ గురుదేవుని స్మరించినంత మాత్రం చేత స్వయంగా జ్ఞానం ఉత్పద్యతే మనలో జ్ఞానం కలుగుతుందో, ఆత్మజ్ఞానం కలుగుతుందో, జ్ఞానం అనగానే లౌకిక జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం కలుగుతుందో, స ఏవ ఆ సద్గురుమూర్తియే సర్వసంపత్తి శిష్యుని యొక్క సమస్తమైనటువంటి సంపద, శిష్యునికి సర్వస్వం, ఆ గురువే శిష్యుడికి సర్వస్వం. ఏ గురుదేవుని యొక్క స్మరణ మాత్రం చేత తనలో స్వయంగా ఆత్మజ్ఞానం కలుగుతుందో ఆ గురువే ఆ శిష్యుడికి సర్వస్వం. తస్మాత్ అందువల్ల సంపూజయేత్ గురుం, గురుం సంపూజయేత్, అటువంటి గురువుని చక్కగా పూజించాలి అంటున్నారు. అంటే ఇక్కడ ఏం చెబుతున్నారు, ఏ గురువుని గనక స్మరించినంత మాత్రం అంటే గుర్తు తెచ్చుకుంటే, స్మరిస్తే మనలో ఆత్మజ్ఞానం కలుగుతుందో అన్నారు, అటువంటి గురువే నా సర్వస్వం అని భావించాలి. ఇక్కడ జాగ్రత్తగా కనుక ఆలోచించకపోయినట్లయితే, అంటే కొంతమంది మహాత్ములు ఏం చేస్తారంటే, చూశారా సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడు స్మరించినంత మాత్రం చేతనే మనలో ఆత్మజ్ఞానం కలుగుతుందని, కాబట్టి నమ్మాలి అంటారు. సరే ఆయన చెప్పాడు కాబట్టి అప్పుడు నమ్ముతాం, తర్వాత మనకు అనుమానం వచ్చింది స్మరించినంత మాత్రాన్నే ఆత్మజ్ఞానం కలుగుద్దా నేర్చుకోకుండా అని మనకు అనుమానం వచ్చింది. అప్పుడు అనుమానం వచ్చినప్పుడు ఏమవుద్ది, ఆ గురువు మీద విశ్వాసం సడలిపోయి. అందుకని అసలు విషయం తెలుసుకోవాలి, నిజం ఏమిటంటే స్మరించినంత మాత్రాన ఎవరికి కూడా ఆత్మజ్ఞానం లభించదు, ఇది నిజం. మరి పరమేశ్వరుడు చెప్పాడు కదండి, చెప్పాడు, అయితే ఎవరికి, అదే మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటంటే నిజంగా ఒక సద్గురువుని గుర్తించటానికి ఈ శ్లోకంలో ఒక సూచన అందించాడు పరమేశ్వరుడు. ఒక సద్గురువు ఎవరు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజెప్పడానికి ఒక సూచన ఇందులో ఇమిడి ఉంది. డైరెక్ట్గా లేదు, ఇండైరెక్ట్గా పరోక్షంగా మనకు అందించాడు. నిజంగా మనం లోతుగా కనుక ఆలోచించినట్లయితే ఒక సామాన్యుడు ఎంత గొప్ప సద్గురువునైనా సరే మనసులో స్మరించగానే అతడిలో ఆత్మజ్ఞానం కలుగుతుందా అంటే కలగదు. ఒక సామాన్యుడు గొప్ప గురువే, గురువు మాత్రం చాలా గొప్పవాడు, ఆయన స్మరిస్తే ఆత్మజ్ఞానం కలగాలి కదా, కలుగుతుందా అంటే కలగదు. ఇది అసాధ్యం, అసంబద్ధం, అసత్యం. ఏమండి పరమేశ్వరుడు అసత్యం చెప్పాడా అని మళ్ళీ మనకి సందేహం వస్తుంది కదా. మరి ఆ సందేహాన్ని కూడా తీర్చుకోవాలి. ఎందుకు అట్లా చెప్పారు అని అంటే, ఒక గురువు దగ్గర కొంతకాలం సేవ చేసి ఆ గురువు ద్వారా ఆత్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని అందుకొని ఆ జ్ఞానాన్ని అభ్యసిస్తూ ఉన్నటువంటి శిష్యుడు ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి శిష్యుడు ఎప్పుడైతే గురువుని స్మరిస్తాడో, గురువుని స్మరించగానే ఆత్మజ్ఞానం గుర్తుకొస్తుంది. గురువుని స్మరించగానే ఆత్మజ్ఞానం గుర్తుకొస్తుంది అనే మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటనంటే గురువు ఎప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆత్మజ్ఞానాన్ని గురించి చెబుతున్నాడు. ఆత్మజ్ఞానం అనగానే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని గురించి చెబుతున్నాడు. ఏం చెప్పినా, ఆయన ఏమి చెప్పినా, ఎన్ని శాస్త్రాలు చెప్పినా మొత్తం చిట్టు చివరికి ఎక్కడికంటే తీసుకెళ్లేది, నేను పరమాత్మని, అహం బ్రహ్మాస్మి అక్కడికి. కాబట్టి ఒక గురువు నిరంతరము కూడా ఈ జ్ఞానాన్ని మనకి, ఆత్మజ్ఞానాన్ని అందించిన తర్వాత ఆ గురువుని ఎప్పుడైతే నువ్వు తలుచుకున్నావో, గురువుని తలుచుకోగానే నేను ఆత్మని అనేటువంటి భావన కలుగుద్ది మనలో. ఎందుకని ఇంతకుముందు నువ్వు నేర్చుకున్నావు కాబట్టి. కాబట్టి ఈ ఉద్దేశంతో అక్కడ ఈశ్వరుడు చెప్పాడు, ఎవరు పడితే వాళ్ళు తలుచుకుంటే ఆత్మజ్ఞానం రాదు. ఒక గురువు దగ్గర జ్ఞానాన్ని తెలుసుకొని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని మనను నిధిధ్యాసనలు చేస్తూ ఎవరైతే ఉంటారో అదిగో అటువంటి శిష్యుడు ఆ గురువుని స్మరిస్తే చాలు మనకి ఆ ఆత్మజ్ఞానం, అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం మనకి వెంటనే ఆ భావన వచ్చేస్తాం. అది ఆత్మననేటువంటి జ్ఞానం, అది ఆనందం, ఒక విధమైనటువంటి సంతృప్తి. ఎందుకంటే గురువు గుర్తు రాగానే నేను ఆత్మని అనేటువంటి భావన, నేను ఆత్మను అనేటువంటి భావన రాగానే ఒక సంతృప్తి, ఒక ఆనందం, ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. కొద్దిసేపు ఒక్క క్షణం కనుక అది గుర్తు రాగానే నేను ఆత్మను అనేటువంటి భావన చేస్తే చాలు, ఆ సంతృప్తి, ఆనందం అనేటువంటిది కలుగుతాం. అదిగో ఆ గురువే సద్గురువు అని. ఒకవేళ నీకు అలాంటిది కలగలేదనుకోండి, ఆత్మజ్ఞానం నేను ఆత్మను అనేటువంటి భావన నీకు కలగలేదనుకోండి, కలగకపోతే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో గురువు సద్గురువు కాకపోవచ్చు, అంటే సర్వసమర్థుడైనటువంటి గురువు కాకపోవచ్చు, అంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని అవపోసను బట్టి తన యొక్క అనుభవంతో రంగరించి శిష్యులకి అందించినటువంటి వాడు కాకపోవచ్చు, లేదా గురువు దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా శిష్యులకి చెప్పేటువంటి విధానంలో ఆయనకి అంతగా నైపుణ్యం లేకపోవచ్చు. ఇది ఒక కారణం. రెండవది ఏంటంటే వినేటువంటి శిష్యుడు ఆషామాషి శిష్యుడై ఉండొచ్చు, కాబట్టి గురువులో అంతటి సమర్థత లేకపోవచ్చు, లేదా శిష్యుడిలో ఆ అర్హత లేకపోవచ్చు. అదైనా ఇదైనా ఏది ఉన్నా ఈ గురువును స్మరించగానే ఆత్మజ్ఞానం అనేటువంటిది కలగదు. కాబట్టి ఈ ప్రకారంగా మరి కేవలం గురువుని స్మరించినంత మాత్రం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అంటే ఆ గురువేమో సమర్థుడై ఉండాలి. ఎందుకనంటే కొంతమంది బాగా తెలివితేటలు, బాగా జ్ఞానం ఉంటుంది, కానీ వాళ్ళకి చెప్పేటువంటి శక్తి ఉండదు. కొంతమంది చెప్పటంలో మాత్రం బ్రహ్మాండంగా ఉంటారు, కానీ లోపల జ్ఞానం మాత్రం ఉండదు. మరి లోపల జ్ఞానం లేకుండా కనుక చెబితే ఓటి కొండ మోగినట్టు మోగిన, మనకి నీళ్ళున్న కొండ కాకుండా ఖాళీ కొండ ఉందనుకోండి, కొడితే ఢమ్ 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 అని మోగుద్ది, అదిగో అలా ఉంటుంది అన్నమాట. అందుకని ఎలా ఉండాలని అంటే జ్ఞానము ఉండాలా, అనుభవము ఉండాలి. అందుకనే గురువుకు ఉండాల్సినటువంటి లక్షణాల్లో ఏం చెప్పారు, శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, కరుణాసముద్రుడు అన్నారు. శ్రోత్రియుడు అంటే శృతుల యొక్క జ్ఞానం సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు. అలాగనే బ్రహ్మనిష్ఠుడు అని అంటే ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేసినటువంటి వాడు. కరుణాసముద్రుడు అంటే తనకి తెలిసినటువంటి జ్ఞానాన్ని, తన అనుభవంలోకి వచ్చినటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని కూడా కలిపి శిష్యుడికి తెలిపేటప్పుడు శిష్యుడికి అర్థం కాకుండా చెబితే ఉపయోగం లేదు కనుక అతడి యొక్క స్థాయి ఎంత ఉంటుందో ఆ స్థాయిలోకి దిగి వచ్చి చెప్పేటువంటి వాడు ఆయన కరుణాసముద్రుడు. ఈ మూడు లక్షణాలు కనుక ఉంటే అతడు సద్గురువు. ఇక దీంట్లో ఏ రకమైనటువంటి అనుమానం కూడా ఉండదు. అందువల్ల గురువుకి ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాలా, అలా ఉంటేనే అతడు సద్గురువు. అటువంటి గురువు దగ్గర ఉన్నటువంటి శిష్యుడు కూడా తాను అర్హత కలిగి ఉండాలి. గురువు పట్ల వినయం ఉండాలా, విధేయత ఉండాలా, భక్తి ఉండాలా, విశ్వాసం ఉండాలా, చెప్పేటువంటి దాన్ని శ్రద్ధగా వినాలి, సందేహం వచ్చినప్పుడు అడిగి తెలుసుకోవాలి. ఈ సందేహం అడిగేటప్పుడు ఎలా ఉంటుందనంటే, ఎలాగైనా సరే గురువుని పరిటి కొట్టించి నాకు తెలిసినటువంటి విషయాన్ని ఆయనకి తెలియలే తెలియదు అని అనిపించాలని కొంతమందికి కోరిక. అందుకని ఎక్కడెక్కడియో తీసుకొచ్చి ఏదో అడిగితే ఆయన చెప్పలేనంటే, చూశారు కదా మన గురువు ఏం చెప్పలేకపోయాడు, ఆయనకేం తెలుసండి, నాకు తెలిసినంత కూడా తెలియదు అని అహంకారాన్ని ప్రదర్శించడానికి కొంతమంది అడుగుతుంటారు. కానీ అలా కాకుండా ఎలా అడగాలండి అని అంటే, తాను తెలుసుకోవటం కోసం అడగాలి. తనకి తెలియనటువంటి విషయాన్ని గురువు ద్వారా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అడగాలి. అలా తెలుసుకునేటప్పుడు మళ్ళీ ఏదైనా సందేహం ఉంటే మళ్ళీ అడగవచ్చు, గురువుతో చర్చించవచ్చు. ఆ చర్చ ఎట్లా ఉండాలి అని అంటే, ఎప్పుడు కూడా తాను తెలుసుకోవటం కోసమే కానీ తన వాదన నెగ్గాలనేటువంటి భావనతోటి కాదు. తన వాదన నెగ్గాలి అనేటువంటి భావనతో వాదించేవాడు రటమతం అంటారు, వాడిని రటమతం అంటారు. అవి కూడా ఉన్నాయి మనకి వేదాంతంలో వస్తాయి. జల్పం అంటారు, వితండం అంటారు. వితండవాదం చేస్తున్నారంటారే, అదిగో ఆ వితండవాదం అంటే నేను పట్టినటువంటి కుందేటికి మూడే కాళ్ళు అనేటువంటి స్వభావం. అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మరి అడిగినప్పుడు గురువు సమాధానం చెప్పకపోతే ఈయనకి అహంకారం అనుకుంటారేమో మిగిలినటువంటి వాళ్ళని, ఎలాగో అలాగే చెప్పాల. అయితే చెప్పేది అతడికి సరిపోయేటట్టుగా చెప్పాలి, అతడికి కాస్త బుద్ధి వచ్చేటట్టుగానే చెప్పాలా, లేకపోతే అతడికి కాస్త కరువిప్పు కలిగించేటట్టుగానే చెప్పాలి. ఈ ప్రకారంగా గురువుని అడగాలి. దీన్నే పరిప్రశ్న అని మనకి 4వ అధ్యాయంలో 34వ శ్లోకంలో చెప్పడం జరిగింది. పరిప్రశ్నేన సేవయా అని అక్కడ చెప్తాను. ఈ ప్రకారంగా ఒక సద్గురువుని గుర్తించడానికి ఇక్కడ పరమేశ్వరుడు మాట చెప్పాడు. అంటే ఎవరి వల్ల, ఎవరిని స్మరించినంత మాత్రాన నీలో ఆత్మజ్ఞానం కలుగుతుందో అతడే సద్గురువు అని. కనుక ఆ గురువు పట్ల మనం ఎట్లా ప్రవర్తించాలి, ఆ గురువే తన సర్వస్వం, నా సర్వస్వం కూడా నా గురువే అనేటువంటి భావన. సర్వస్వం అంటే తల్లి, తండ్రి, దైవం, సర్వము కూడా తన గురువే అనేటువంటి భావనతో ఉండాలి. అదేమిటంటే తల్లి తండ్రి వాళ్ళని గౌరవించవద్దా, చక్కగా గౌరవించాలి. కానీ తల్లి దేహాన్ని ఇచ్చింది, తండ్రి ఏమో దేహాన్ని పోషిస్తాడు, కానీ గురువు ఏం చేస్తున్నాడు, ఈ దేహము కానీ ఈ పోషణ కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి, నీవు నీ ఈ స్వరూపం కాదు, అసలు నువ్వు పరమాత్మ స్వరూపానివి అని తెలియజెప్పి మోక్షాన్ని అందించడానికి ప్రయత్నించేటువంటి వాడు గురువు. కనుక తల్లి తండ్రి దైవం వీళ్ళందరికన్నా కూడా గురువు అధికమే, దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి గురువు గురువు అంటే అందరూ గురువులే, కానీ అది కాదు. గురువు అంటే ఎవరో శంకరాచార్యుల వారు ఒక డెఫినేషన్ ఇచ్చారు. గురువు అంటే ఎవరు, శిష్యుడు అంటే ఎవరు అంటే ప్రశ్న, గురు కహ శిష్య కహ అంటే దానికి సమాధానం చెప్పాడు. గురువు అంటే ఎవరంటే, నీవు పరమాత్మవే అని చెప్పినటువంటి వాడు గురువు. నీవు పరమాత్మవే అని చెప్పి సర్వ సందేహాలు తీర్చగలిగినటువంటి వాడు గురువు అని శంకరాచార్యుల వారు గురువుకి డెఫినేషన్. మరి శిష్యుడంటే ఎవరు, గురువు చెప్పినటువంటి దాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు శిష్యుడు అన్నారు. ఇది గురువుకి శిష్యుడికి డెఫినేషన్స్, శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి డెఫినేషన్స్. కాబట్టి తన యొక్క జన్మ సార్థక్యానికి కారణమైనటువంటి ఆ గురువుని, తన గురువుని మరి ఎలా చూడాలి, ఎలా పూజించాలి అంటే అటువంటి గురువుని నిత్యము కూడా భక్తితో విశ్వాసంతో ఉపాసన చేయాలి, నిత్యము కూడా స్మరించాలి, ధ్యానించాలి, సేవించాలి, పూజించాలి, మనస వాచ కర్మణ గురువుని పూర్తిగా ఆరాధించాలి, తన గురువుని తన గురువుకి సర్వసమర్పణ అంటే సంపూర్ణమైనటువంటి శరణాగతి చెందాలి. అప్పుడు గురువు మాటని ఆజ్ఞగా భావించి నెరవేర్చడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఇక్కడ మాటే మంత్రం అంటారు, అంటే గురువు చెప్పినటువంటి మాటే మనకి మంత్రం. ఆ ప్రకారంగా కనుక ఉన్నట్లయితే ఆ శిష్యుడు ఉత్తమ శిష్యుడు అవుతాడు, ఉత్తమోత్తమ శిష్యుడు అవుతాడు. కాబట్టి అలా ఉన్నప్పుడే మనకి ఈ జ్ఞానం ఎక్కుతుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. మరొకటి కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి, గురువుని కనుక స్మరించినట్లయితే మనకి ఆత్మజ్ఞానం, అంటే నేను ఆత్మననేటువంటి జ్ఞానం కలిగితే ఏం ప్రయోజనం అండి అంటే, అంత్యకాలంలో అంటే దేహాన్ని వదిలిపెట్టేటువంటి సమయంలో ఏమి స్మరిస్తే అది అవతం. ఎం ఎం వాపి స్మరణ్ భావం త్యజిచ్చంతే కళేబరం. ఈ కళేబరాన్ని వదిలే సమయంలో ఎం ఎం వాపి స్మరణ్ భావం, దేన్ని దేన్ని అయితే నువ్వు భావిస్తావో తమ్ తమే వైతి కౌంతేయ, నువ్వు అదే అవుతావు. ఎట్లా? సదా తద్భావ భావిత, ఎల్లప్పుడు దాన్నే నువ్వు భావిస్తావు కాబట్టి నీకు అదే గుర్తొస్తుంది, నువ్వు అదే అవుతావు. అంటే పరమాత్మని కనుక భావిస్తే పరమాత్మే అవుతావు. మరైతే ఇప్పుడు మనకి ఎల్లప్పుడు గనక గురువు గనక గుర్తుంటే, మనకి గురువుని గనక స్మరించడం గనక ఎల్లప్పుడు గనక అలవాటు గనక ఉన్నట్లయితే, ఎప్పుడు కూడా గురువుని మర్చిపోకుండా గనక ఉన్నట్లయితే, గురువే నా సర్వస్వం అనేటువంటి భావన గనక ఉన్నట్లయితే, మరి గురువు ఎల్లప్పుడు కూడా గుర్తు రావటం అనేటువంటిది జరుగుతూ ఉంటే చివరికి కూడా అదే గుర్తుకొస్తుంది. కాబట్టి అంత్యకాలంలో దేహాన్ని వదిలేటువంటి సమయంలో ఎప్పుడైతే గురువుని గుర్తుకొచ్చాడో, గురువు గుర్తుకు రాగానే నేను పరమాత్మని అనేటువంటి విషయం గుర్తుకొస్తుంది. నేను పరమాత్మని అనేటువంటి విషయం గుర్తుకు రాగానే ఒక్కసారి కనుక ఆ పరమాత్మ భావన కనుక చేసినట్లయితే నువ్వు పరమాత్మే. ఆ పరమాత్మవే అవతావనంటే చిత్త చివరిలో అనుకున్నంత మాత్రం మోక్షం అని కాదు, ఆ పరమాత్మవి కావటానికి అనుకూలమైనటువంటి జన్మ వస్తుంది తర్వాత జన్మ. ఒకే ఒక్క జన్మలో నువ్వు మోక్షాన్ని అందుకోవటం జరుగుతుంది. కాబట్టి ఒక్క జన్మలోనే తర్వాత వచ్చేటువంటి ఒకే ఒక్క జన్మలో మోక్షాన్ని అందుకోవాలంటే గురువుని నిరంతరము కూడా స్మరించుతూ ఉండాలి. గురువుని నిరంతరము స్మరిస్తూ అలవాటు చేసుకుంటే అదే స్మరణ చివరిలో కూడా గుర్తుకొస్తుంది. సదా తద్భావ భావిత, ఎల్లప్పుడు నువ్వు ఏది భావిస్తే అదే వచ్చు. ఎప్పుడు డబ్బు 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 అని అనుకున్నటువంటి వాడికి చివరిలో చీపిరి గుర్తుకొచ్చిందంట, ఆ మూలన ఉందంట చీపిరి అది గుర్తుకొచ్చింది. అంటే ఏమి లేదు, చిమ్మటమే చిమ్మటం, అంటే మొత్తం లాక్కోవటమే డబ్బు. ఆయన చీపిరి వచ్చినప్పుడు కాదు, తర్వాత జన్మ పాకివాడిగా పుట్టాడు. అందుకని అయిగాదు గుర్తుకు రావాల్సింది. గురువు గుర్తుకొస్తే మనకి జ్ఞానం గుర్తుకొస్తుంది, నేను ఆత్మననేటువంటి జ్ఞానం గుర్తుకొస్తుంది. నేను ఆత్మననేటువంటి జ్ఞానం గుర్తుకొచ్చి నేను ఆత్మని అని అనుకుంటే చాలు, ఆ ఆత్మ కావటానికి అనుకూలమైనటువంటి జన్మ నీకు వస్తుంది, అదే జన్మలో నువ్వు ముక్తిని పొందడం కూడా జరుగుతుంది, ఇది మనకి ప్రయోజనం కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికన్నా కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇదే. సరే, ఇంతగా గురువుకి ప్రాధాన్యత ఇస్తున్నారు పరమేశ్వరుడు, ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాడు, గొప్పగా చెబుతున్నాడు. మరి మనం వినేటువంటి వాళ్ళకేమో కొంతమందికి ఏమిటండి ఒకటే ఏమైనా బో చెబుతున్నాడు, ఏందండి ఏముందండి గురువులో అని అనుకునేవాళ్ళు ఉంటారు, ఏమోలే చెబుతున్నాడు కదా విందాం అనుకునేవాళ్ళు ఉంటారు. కాదు, ఖచ్చితంగా ఇది విని మనం జీవితంలో ఆచరిస్తేనే మనకి ప్రయోజనం అనుకునేటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అయితే ఇలా ఎంత చెప్పినప్పటికీ కూడా గురువుని గురించినటువంటి ప్రాధాన్యత, గురువుని గురించినటువంటి ఆధిక్యత, గొప్పతనము అనేటువంటి వాటిని ఎంత చెప్పినప్పటికీ కూడా ఎంతో అరుదుగా తప్ప అందరికీ గురువు పట్ల నిజమైనటువంటి భక్తి విశ్వాసాలు కలగవు. ఎంతో అరుదుగా కొద్ది మందికి మాత్రమే కలుగుతాయి. ఇక్కడ చెప్పినట్లుగా ఆ గురువుకి సంపూర్ణ శరణాగతి చెందాలి అనేటువంటి భావన కొద్ది మందికి మాత్రమే కలుగుతుంది. మరైతే ఎందుకని అట్లా కలుగుతుంది, మిగతా వాళ్ళకి ఎందుకు కలగటం లేదు? ఎందుకు కలగటం లేదంటే ఒక్కటే, దేహాభిమానం. అంతే, ఇంకేమి లేదు సార్, దేహాభిమానం వల్లనే కలగటల్లా. ఇప్పుడు గురువుకి నమస్కారం పెట్టాలనుకోండి, అటు ఇటు చూసి ఎవరన్నా ఉన్నారేమో మనం నమస్కారం పెడితే మనం తగ్గిపోతాం కదా, అందుకని మనం పెట్టకూడదు. వాళ్ళు పోయిన తర్వాత పెడదాం లేదు, ఎందుకని, దేహాభిమానం. అలాగనే మరి గురువు ఏమో తక్కువ కులంవాడు, నేనేమో ఎక్కువ కులంవాడిని, మరి నమస్కారం పెట్టాలంటే తక్కువ కులవాడికి నేనే నమస్కారం పెడతానండి. గురువు ఏమో పేదవాడు, నేనేమో కోట్లకు పడగలెత్తిన వాడిని, అంత పేదవాడికి నేను నమస్కారం ఎట్టు పెడతానండి? గురువుకేమో ఏ పదవి అధికారం లేదు, నాకేమో చాలా అధికారాలు ఉన్నాయి, నేను ఎట్టు పెడతాను? నేను మంత్రిని, నేను కలెక్టర్ని, నేను జడ్జిని, నేనెట్టు నమస్కారం పెడతాను? అందరు చూసి నవ్వరు. కాబట్టి ఇలా అభిమానం, దేహాభిమానం అడ్డం వస్తుంది. అందుకనే ఇక్కడ ఈశ్వరుడు ఒక మాట చెబుతున్నారు ఈ శ్లోకంలో, ఆ దేహం అంటే ఏమిటో అసలు జాగ్రత్తగా తెలుసుకోండి. ఎందుకంటే దేహం అంటే ఏమిటో మనకి తెలియకపోలా, కానీ మనం ఎప్పుడు ఆలోచించం దాన్ని, అదిగో దాన్ని ఆలోచించమని చెప్తున్నారు. ఏమిటది అని అంటే 56వ శ్లోకం చూడండి.
కృమికోటిభిరావిష్టం దుర్గంధమలమూత్రకం శ్లేష్మరక్తత్వచామాంసైః వర్ధం చైతద్వరాననే కృమికోటిభిరావిష్టం దుర్గంధమలమూత్రకం శ్లేష్మరక్తత్వచామాంసైః వద్ధం చైతద్వరాననే
వరాననే. ఓ పార్వతీదేవి, పార్వతీదేవిని సంబోధిస్తున్నాడు పరమేశ్వరుడు. వరాననే ఓ పార్వతి, ఏ తత్ ఇది అంటే ఈ దేహం, దేహాన్ని గురించి చెబుతున్నాడు. ఈ దేహం కృమికోటిభి అనేకమైనటువంటి సూక్ష్మ జీవుల చేత, నులి పురుగుల చేత, ఇంకా ఇప్పుడు కనుకైతే మనకు తెలుసు అనేకమైనటువంటి వైరస్, సో రకరకాలైనటువంటి వైరస్లతోటి ఈ దేహం అంతా కూడా నిండిపోయింది. ఈ దేహం అంతా కూడా అనేకమైనటువంటి సూక్ష్మ క్రిముల చేత ఆవిష్టం కూడుకొని ఉంది. అవి ఉన్నాయి దీంట్లో, అయ్యానా ఇంకా ఉన్నాయి. దుర్గంధ మలమూత్రకం దుర్వాసన వేసేటువంటి మలమూత్రాలతో కూడుకొని ఉన్నది. దుర్వాసన వేసేటువంటి మలమూత్రాలు ఈ దేహంలో ఉంది. శ్లేష్మ రక్తత్వ చామాంసై, శ్లేష్మం రక్తం, చర్మం, మాంసం, మజ్జ, ఎముకలు ఇలాంటివన్నిటితోటి కూడుకొని ఉంది. దీన్ని సప్తధాతువులు అంటారు. ఈ దేహం సప్తధాతువులతో కూడుకొని ఉంటుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. నద్ధంచ, వీటన్నిటి చేత కప్పబడి ఉంది. వీటన్నీ ఏమైనా కనపడుతున్నాయా మనకి? చక్కగా అందమైనటువంటి చర్మం చేత కప్పబడి ఉంది. ఇవన్నీ కూడా అన్నీ ఉన్నాయి లోపల, కానీ ఒక చర్మం ఉంది పైన. ఆ చర్మం ఉండటం వల్ల మనకు అసహ్యకరమైనటువంటి పదార్థాలు ఏమి కనపడతలా. కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి బుద్ధికి తెలుస్తూ ఉంటుంది. ఇంతవరకు గురువు యొక్క ఆధిక్యతని, గురువు యొక్క ప్రాధాన్యతని పరమేశ్వరుడు చెప్పటం జరిగింది. గురువుని ఎట్లా సేవించాలో, ఏ ప్రకారంగా పూజించాలో, ఎలా ధ్యానించాలో, ఎలా జపించాలో అన్నీ కూడా వివరంగా చెప్పారు. ఇక మన జన్మకి ఒక సాఫల్యత కలగాలంటే, మన జన్మ సార్థకం కావాలంటే ఆత్మజ్ఞానం, వైరాగ్యం ఈ రెండు కూడా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఆత్మజ్ఞానాన్ని గురువు బోధిస్తాడు, వైరాగ్యాన్ని మనం సాధించుకోవాలి. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాల్సింది గురువు గనక ఆయన ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందుతాం, దాన్ని గట్టి చేసుకుంటాం. ఇక వైరాగ్యాన్ని ఏమో శిష్యుడు సాధించుకోవాలి. శిష్యుడిలో వైరాగ్యం కలగటానికి, శిష్యుడిలో వైరాగ్యం కలగటానికి గురుసేవ, గురు పూజ, గురు పాద ప్రక్షాళన, గురు పాదతీర్థ సేవనం, గురువు యొక్క ఆజ్ఞల్ని పాలించడం, గురువుకి సర్వసమర్పణ చేయటం, ఇలా ఎన్నో రకాలైనటువంటివి చెప్పారు. వీటన్నిటి కారణంగా మనలో ఉన్నటువంటి అహంకారం అణిగిపోతుంది. అయితే కేవలం వింటే కాదు అహంకారం అణిగేది, చేస్తే అహంకారం అణుగుద్ది. వింటే ఏమవుద్దనంటే ఆ అణుగుద్దా పెట్టుద్దా అని అనుకుంటాం. కాబట్టి వినేవాళ్ళకి కాదు, చేసేటువంటి వాళ్ళకి, భక్తితో చేసేటువంటి వాళ్ళకి, శ్రద్ధతో చేసేటువంటి వాళ్ళకి, శ్రమని కానీ డబ్బుని కానీ లెక్క పెట్టుకోకుండా ఎవరైతే చేస్తారో అదిగో అటువంటి వాళ్ళకి, అంతే తప్ప అందరికి కాదు, అటువంటి వాళ్ళకి మాత్రమే వైరాగ్యం కలుగుతుంది. అటువంటి వాళ్ళే సంపూర్ణమైనటువంటి శరణాగతిని చెందటం కూడా జరుగుతుంది. కాకపోతే ఎంత విన్నా ఎంత తెలిసినా వైరాగ్యం కలగటం లేదండి. కొంత కలుగుతుంది కానీ బాగా వైరాగ్యం కలగటం లేదండి అంటాం. నిజం చెప్పేవాళ్ళు అయితే కాస్త ఇక మామూలుగా కాస్త అతిగా చెప్పేవాళ్ళు నేను పూర్తి వైరాగ్యంలో ఉన్నానండి అని అంటుంటారు. సరే ఆయన ఎంత వైరాగ్యంలో ఉన్నాడో ఆయనకే తెలుసు. అందువల్ల మరి ఎందుకని వైరాగ్యం మనకు కలగటం లేదు అనంటే దానికి కారణం ఒక్కటే, నేను 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 అనే దేహాభిమానం. నేను నేను అనేటువంటి దేహాభిమానమే కారణం. ఇంకా రెండోది ఏమి లేదు. మరి ఈ దేహం అభిమానం, దేహాభిమానం కనుక పోతే వైరాగ్యం తప్పకుండా కలుగుతుంది. దేహాభిమానం కనుక పోతే వైరాగ్యం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది, దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఎలాగండి? ఈ దేహం యొక్క స్థితిని జాగ్రత్తగా పరిశీలించాల, మనసుకు పట్టించాల బాగా. తప్పకుండా అప్పుడు దేహాభిమానం అనేటువంటిది తొలగిపోతుంది. దాన్నే ఇక్కడ పరమేశ్వరుడు చెప్పాడు, మనకి కష్టం లేకుండా ఆయన్నే ఇట్లా ఆలోచించండి అని ఆయనే మనకి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? పార్వతీదేవిని, ఓ పార్వతి వరాననే అని సంబోధిస్తూ, ఈ దేహం అనేకమైనటువంటి క్రిమి కీటకాలతో నిండి ఉంది. మన లోపల అనేకమైనటువంటి క్రిమి కీటకాలు ఉన్నాయి. అంటే ఇక్కడ క్రిమి కీటకాలు అంటే పూర్వకాలంలో ఆ మాట చెప్పారు కానీ ఇవే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ రకరకాలైనటువంటివి ఉన్నాయి. పైన వీటిని పోగొట్టడం కోసం మళ్ళీ బ్యాక్టీరియాను లోపల పెంచుతారు, మళ్ళీ వాటిని పెంచుతారు. బ్యాక్టీరియాలో హాని చేసేటువంటి బ్యాక్టీరియాని పోగొట్టడానికి మేలు చేసేటువంటి బ్యాక్టీరియాను లోపలికి పంపిస్తారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మనకి కోవిడ్ వైరస్ అనేటువంటిది మన లోపలికి కనుక వచ్చిందంటే దుంప తెంచుద్ది కదా, అందుకోసం అని చెప్పి మరి మనకి ఈ టీకాలు వేస్తున్నారు, వ్యాక్సిన్ వేస్తున్నారు. మరి వ్యాక్సిన్లో ఏం పంపిస్తున్నారు? అక్కడ కూడా వైరస్నే పంపించేది. ఆ వైరస్ ఏంటి? ఈ వైరస్ని ఎదుర్కొనేటువంటి వైరస్ని లోపలికి పంపిస్తున్నారు. అంటే మన దేహం అంతా ఆ వైరస్సో, ఈ వైరస్సో, ఆ బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా మొత్తం మీద అన్ని దీంతో నిండిపోయింది. సరే పోనీయండి, వాటితో నిండిపోయింది, ఎప్పుడో జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి పోతాం, సరే అయిపోద్ది అని అనుకుంటే అంతటితో ఆగటల్లా. మరి ఇంకేముంది అని అంటే కంపు కొట్టేటువంటి మలమూత్రాలు ఉన్నాయి దీంట్లో, కంపు కొట్టేటువంటి మలమూత్రాలు, అవన్నీ కూడా ఈ దేహంలోనే ఉన్నాయి. ఈ దేహంలో బాగా నివాసం చేస్తూ ఉంటాయి. ఈ దేహంలో క్షీముంది, నెత్రుంది, ప్రేవులు ఉన్నాయి, మాంసం ఉంది, మద్యం ఉంది, ఎముకలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అసహ్యకరమైనవి. లోపల ఉన్నాయి కదండి మనయ్యేగా, మనయ్యైతే మనకు బాగానే ఉంటాయి కదా. కాస్త మనయ్య ఒకరో రక్తం బయటకు వచ్చింది అనుకోండి, కాస్త చీము బయటకు వచ్చింది అనుకోండి, మనకు అసహ్యం వేస్తా లేదా? మందే చీము కనుక బయటకు వస్తే మనకు అసహ్యం వేస్తా. అలాగనే రకరకాలైనటువంటి లోపల ఉన్నటువంటి వేదన బయటకు వస్తే అది మనకు అసహ్యం వేస్తానే ఉంది. ఈ అసహ్యకరమైనటువంటి పదార్థాలన్నీ కూడా ఈ ఎముకలతో సహా అన్నీ కూడా ఈ అందమైనటువంటి చర్మంతో కప్పబడి ఉంది. ఇప్పుడు మనం స్కెలిటన్ చూస్తుంటాం, మనకి గులేబ్ కావాలి కథలో సినిమాలో కూడా చూపించారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకెక్కడ చూపించారు, ఆ స్కెలిటన్ చూసినప్పుడు మనకు కాస్త భయము అసహ్యము కలుగుతుంది. మరి అది ఎవరి మనయ్యగా మళ్ళాంటి వాళ్ళయ్యగా, కాబట్టి మన లోపల కూడా అదేగా ఉంది. అందువల్ల మన లోపల ఉంది కాబట్టి మనం పట్టించుకోలేదు, కానీ అది కనుక బయటకు వచ్చిందంటే మాత్రం మనకు అసహ్యం. అంటే పైన పటారం లోన లొటారం, పైన మాత్రం బ్రాగనే ఉంది కానీ లోనంతా లొటారమే. అది ఈ దేహం, ఈ దేహాన్ని గురించి ఆలోచించాల్సింది అదే. అంతేకాదు ఈ దేహాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు ఈ దేహంలో ఏమున్నాయో చూడండి. కంట్లో పుసి, చెవులో గుబిలి, ముక్కులో చీవిడి, నోట్లో సొంగ, ఏమన్నాయి? ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు మనం అసహించుకుంటావా లేదా? ఖచ్చితంగా అసహ్యమే. అసహ్యమైన మనవి కాబట్టి తన కంపు ఇంపు పరకంపు చెడు కంపు అంటారు కదా, అదిగో తన కంపు బాగానే ఉంటుంది కాబట్టి అందుకని ఎవరు చూడకుండా జాగ్రత్తగా అవతల పడేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. ఇక్కడ మన శిరస్సు ఉంది, అన్ని దీంట్లోనే ఉన్నాయి. కన్నుంది, ముక్కుంది, చెవులు ఉన్నాయి, నోరుంది, అన్నీ ఉన్నాయి. కంట్లోనేమో పుసి, తెల్లారి పొద్దులు లేస్తే కొంతమంది కంట్లో పుసి కట్టుకు, చెవులోనేమో గుబిలి అప్పుడప్పుడు తీయించుకోవాలి, ముక్కులోనేమో చీమిడి వస్తూ ఉంటుంది, నోట్లోనేమో సొంగ గారుతూ ఉంటుంది. కాస్త పెద్ద వయసు కనుక వస్తే బాగానే గారుతుంది. అందుకని ఇవన్నీ కూడా అసహ్యకరమైనటువంటి దేహంలో ఉన్నాయి. అట్లాంటి దేహాన్ని నువ్వు గొప్పగా భావించుకునేది ఇదయ్యా నీ పరిస్థితి, నీ దేహం యొక్క పరిస్థితి. కాబట్టి ఇలాంటి దేహం కాదు నువ్వు. నువ్వు స్వచ్ఛమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి నిత్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ ఆత్మవి నువ్వు, పరమాత్మవి నువ్వు అని చెబుతా ఉంటే శాస్త్రం కాదు కాదులే నేను ఈ చండాలపు దేహాన్నేలే అని మనం అనుకుంటున్నాం. చూడండి ఎంత భ్రమలో ఉన్నావు. ఈ దేహం మనకు అందంగా కనపడతా ఉంటుంది, వయసులో ఉన్నప్పుడు బాగా అందంగా కనపడతా ఉంటుంది, కానీ వృద్ధాప్యం కనుక వస్తేనో ఆ దేహమే చండాలంగా ఉంటుంది. అందువల్ల ఈ దేహం మార్పులతో కూడుకొని ఉన్నటువంటిది, కానీ నువ్వు ఏ మార్పు లేనటువంటి ఆత్మవి, ఏ మార్పులు లేవు, ఒక్కటిగా ఉంటావు, ఎప్పుడు ఒక్కటిగానే ఉంటావు. అందుకని నువ్వు ఆత్మవి, ఈ దేహానివి నువ్వు కాదు. కాబట్టి దేహం మీద నీకు గనక వ్యామోహం తగ్గాలంటే ఈ దేహంలో ఉన్న అన్నిటిని కూడా గుర్తు తెచ్చుకుంటా ఉండు. రోజు ఒకసారి గుర్తు తెచ్చుకో, అబ్బా నాకు చీదరండి గుర్తు తెచ్చుకో. నీకు గుర్తు తెచ్చుకోవటానికే చీదరైతే మరి ఉన్నాయన్నీ ఆ చీదరయ్యాగా. కాబట్టి ఆ దేహం మీద అభిమానం వదిలిపెట్టు. దేహాన్ని దేనికి ఉపయోగించుకోవాలో దానికి ఉపయోగించుకో, అంతే తప్ప ఈ దేహం మీద అభిమానం వద్దు అనేటువంటిదే ఇక్కడ చెప్తుంది. మరి ప్రాణం పోయిన తర్వాత ఈ దేహాన్ని కాల్చేస్తేనేమో 2 కిలోల బూడిద అవుద్ది, భూమిలో పాతి పెడితేనేమో పురుగులు పట్టిపోతుంది. మరి అలా కాకుండా వదిలేస్తే ఏమవుతుంది? ఆ కుక్కలు నక్కలు అన్నీ కూడా అంటే పీక్కొని తింటా ఉంటుంది, అంతా అసహ్యకరంగా చండాలంగా ఉంటుంది. కాబట్టి ఇది నీ దేహం యొక్క పరిస్థితి అని పరమేశ్వరుడు ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాడు. కనుక ఓ గౌరీ, ఓ పార్వతి, ఈ దేహమునందు అభిమానం ఉంచకూడదు. ఈ దేహములో ఈ దేహమునందు అభిమానం వద్దు. నా దేహం, నేను ఎంత అందంగా ఉన్నాను, నేను ఎట్లా ఉన్నాను, ఆహా ఓహో అని చూసుకొని పొగుడుకోవాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని చూసి గర్వించాల్సినటువంటి పని లేదు, అహంకరించాల్సినటువంటి పని లేదు. ఎంత అందమైనటువంటి దేహమైనా వయస్సు గనక మీద పడినట్లయితే ఆ అందం కాస్త ఆవిరైపోతుంది. ఈ దేహం మీద మమకారం, ఈ దేహం మీద ఉన్నటువంటి తీపి సంసారానికి, సర్వ అనర్థాలకి మూలం. అన్ని అనర్థాలే దీనివల్ల. కాబట్టి ఇది పతనానికి కారణమవుతుంది. కనుక దేహాభిమానాన్ని విడిచిపెట్టు. దేహాభిమానాన్ని విడిచిపెట్టి నేను ఆత్మను తెలుసుకొని, అదిగో అది అందమైనటువంటి ఆత్మ, అదిగో అటువంటి ఆత్మగా నువ్వు ఉండాలి అని ఇక్కడ పరమేశ్వరుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దీనితో గురుగీతలో ఇంతవరకు మనం 56 శ్లోకాలు పూర్తి చేయటం జరిగింది. ఈ 56 శ్లోకాల్లో గురువుకి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి విషయాలు, గురువు మీద ఎలాంటి భక్తిని చూపించాలా, గురువుని ఎలా పూజించాలా, ఎలా ధ్యానించాలా, ఎలా రకరకాలైనటువంటి సేవలు ఎట్లా చేయాలా అనేటువంటి విషయాలన్నీ చెప్పి గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది, గురువు అనుగ్రహం ద్వారా భగవద్ అనుగ్రహం, తద్వారా పరమాత్మతో ఐక్యత సాధించి మోక్షాన్ని పొందాలి అని చెప్పి చివరిలో మనకి చక్కగా కనువిప్పు కలిగించడం కోసమని పరమేశ్వరుడు ఒకే ఒక్క శ్లోకంలో ఇదిగో ఈ దేహాభిమానాన్ని వదలటానికి దేహం యొక్క యథార్థమైనటువంటి స్థితిని మనకి వివరంగా తెలియజేయటం జరిగింది. ఇక ఇక్కడి నుంచి 30 శ్లోకాల్లో రాబోయేటువంటి 30 శ్లోకాలు 57 నుంచి 86 వరకు 30 శ్లోకాల్లో గురుస్తోత్రం వస్తుంది. గురుస్తోత్రం అంటే మనం ఇందాక మొదట్లో చదువుకున్నాం గురుస్తోత్రం. అక్కడ మాత్రం 13, 14 ఉన్నాయి, కానీ 30 ఉన్నాయి గురుగీతలో. అందుకని ఆ గురుస్తోత్రం మనకి తర్వాత వస్తుంది. దాన్ని మనం మా తర్వాత మరొక యజ్ఞంలో మనం చెప్పుకోవటం ప్రారంభం చేద్దాం. మరి ఈ రోజుతోటి మనం ఈ గురుగీత అనేటువంటి మొదటి భాగాన్ని మనం పూర్తి చేస్తున్నాం. రేపటి నుంచి భగవద్గీత 7వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. రేపటి నుంచి భగవద్గీత 7వ అధ్యాయం, 6 అధ్యాయాలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు భక్తి శతకంలో ప్రవేశిస్తున్నాం. 7వ అధ్యాయాన్ని రేపటి నుంచి ప్రారంభం చేద్దాం.